of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్తే అండి, ఇది మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర, బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం. పాంచజన్యంలోకి ప్రవేశిద్దాం. భక్త ప్రహ్లాద చంద్రికలో ఇప్పటి వరకు జరిగింది కొంచెం క్లుప్తంగా. ప్రహ్లాదుడు భాగవతోత్తముడు, సర్వత్రా విష్ణువునే చూడగలిగే అత్యంత విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు అతనిని ఎంత బాధ పెట్టాలని చూసినా చలించనివాడు, బాధపడనివాడు. విష్ణువుని ధ్యానించడమే అతని కర్తవ్యం. నిరంతరము విష్ణు స్మరణలో గడిపే అతనిని విష్ణువే కాపాడుకున్నాడు. కాలకూట విషము కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయింది. విష్ణువు ఎల్లవేళలా ప్రహ్లాదుని కనిపెట్టుకుని ఉన్నాడని ప్రహ్లాద చరిత్ర రుజువు చేస్తోంది. తన తండ్రికి బోధ చేస్తున్నాడు. చివరగా ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నం చెయ్యాలని చెప్పాడు. ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఉండాలని బోధించాడు. రెంటినీ వేరు చేయాలని చెప్పాడు. వేరు చేయడం అంటే ముక్కలు కోయడం కాదు, వివేకంతో వేరు చేయాలే తప్ప భౌతికంగా వేరు చేయలేం అని బోధపరుస్తున్నాడుట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కాదు, అతనిలోని విష్ణు భక్తిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ తాను కోరిన అమరత్వం ప్రహ్లాదునికి వశమైనందుకు ఆశ్చర్యపోతున్నాడుట. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఇద్దరిని తీసుకుంటే ఇద్దరూ సదా విష్ణువు గురించే ఆలోచిస్తున్నారు, ఒకరు భక్తితో ఒకరు ద్వేషంతో. ఇది గమనించదగ్గ విషయం. భక్త ప్రహ్లాద చంద్రికను కొనసాగిస్తాను. ఆత్మజ్ఞానం పొందడానికి వేల కొలది ఉపాయాలు శాస్త్రం చెప్పింది. కానీ అన్ని మార్గాల్లోకి గొప్ప మార్గం ఒక్కటి ఉంది, అదొక్కటి పాటిస్తే చాలు. తర్క వితర్కాలు అక్కర్లేదు, తలలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఉపాయం చాలు. సమస్య కఠినమైనదే, పరిష్కారం చాలా సులభం. అందుకే సులభ సువ్రత సిద్ధ అన్నారు కదా, పరమ సులభమైన ఉపాయాన్ని చెప్తున్నాను విను అన్నట్టు ప్రహ్లాదుడు. అదేమిటంటే, యదీశ్వరే భగవతి యథా ఏ రంజసా రతి, ఇదొక్కటి ఏర్పరచుకో చాలు అన్నట్ట. నేను నీకేం చెప్పాను, ఆత్మకి ఫలానా లక్షణాలు అనాత్మకి ఫలానా లక్షణాలు ఉంటాయని చెప్పాను. రెండూ కలిసిపోయి ఉంటాయి, ఇది దేహం రూపంలో కనిపిస్తోంది. నేను అనబడే చైతన్యం ఇక్కడుంది. నేను కాని సరంజామ కావలసినంత ఈ దేహంలో బయట ప్రపంచంలో ఉంది. అందులో మునిగిపోయి అసలు నేనని తెలుసుకోలేకుండా పోతున్నాం. ఈ అసలు నేను కాస్త వాడితో కలిసిపోయి కల్తీ అయిపోయింది. దానిని శుద్ధి చేసి బయటకు తెచ్చే ప్రయత్నం సమానమైంది కాదు, అది మహా కష్టం. అందుకే ఇంకొక మాట కూడా చెప్పాడు నారాయణుడు, ప్రతి జీవునికి ప్రియ ఆత్మ ఈశ్వర సుహృత్ అయి ఉన్నాడని కూడా చెప్పుకున్నాం కదా. ఆత్మ అంటే చైతన్యం అనుకున్నాం, కనుక ఆత్మ ఎవరు, నారాయణుడు. అంతేగాని దేహము కాదు, నారాయణుడే ఆత్మ. కనుక నేను అనేటువంటి నా స్పృహ నా జ్ఞానం ఎవరిది, నారాయణుడిది. ఆ నారాయణుడిపై ప్రీతి కలిగి ఉండుటయే యోగము. నారాయణుడి మీద రతి కలిగి ఉండాలి. రతి అనగా ఆసక్తి, ప్రీతి, మక్కువ. మాధవుడిపై మక్కువకు మించిన గొప్ప యోగం మనకి మరొకటి లేదు. అందుకే ఇహమే గాని మరి పరమే గాని బహుళమై హరి నీపై భక్తే చాలు అన్నాడు అన్నమయ్య. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే, ఈశ్వరుడైన హరియందు అంజసారతి ఉండాలన్నమాట. కనుక నీ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఇంతకు ముందు చెప్పిన నిత్యము క్షయరహితము శాశ్వతము కేవల ఆనందము ఇలాంటి 12 లక్షణాలు కలిగిన ఆత్మయే నీ స్వరూపము. కానీ దానిని నువ్వు పట్టుకొని అయ్యో నేను చనిపోతున్నాను నా బ్రతికైపోతుందని ఏడుస్తున్నావు. ఏడుపు స్వభావం కాదు, ఆనందమే స్వభావం. ఆనందమే నీ సస్వరూపం. అసస్వరూపం నారాయణుడే కనుక నీ స్వరూప జ్ఞానం తెలియనప్పుడు స్వరూపుడే అయిన పరమాత్మ యందు రతిని కలిగి ఉండు. దీనినే సస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు గారు చెప్పిన మాట. చక్కని మార్గం ఏమిటయ్యా అంటే భగవానుడైన నారాయణుడు రతి కలిగి ఉండుట. ఈ ప్రీతి ఎప్పుడు? మళ్ళీ ఇదో ప్రశ్న. ఇంత ఉపోద్ఘాతం ఇచ్చాక మళ్ళీ ఇలాంటి ప్రశ్న వేస్తామా? ప్రీతి ఎప్పుడంటే అంజస అంటే వెంటనే అని అర్థం. శీఘ్రముగా భగవత్ ప్రీతి కలగడం అన్నింటికంటే గొప్పది. దీనివల్లనే మనం సస్వరూప జ్ఞానమైన మోక్షాన్ని పొందగలం అని వివరిస్తూ, ఇది పొందడానికి ఉపాయములుగా భక్తి కలిగి ఉండుట, దానితో పాటు సర్వభూతములందు దయా సుహృద్భావనలు చెప్పారు. హిందూ ధర్మం యొక్క సారం చెప్పుకుంటున్నాం. స్వరూపాన్ని తెలుసుకోవడమే జీవన పరమార్థం. అది తెలుసుకుంటేనే మోక్షం. మరొక విధంగా మోక్షం కలిగే ప్రసక్తి లేదు. స్వరూపం కాని దానితో కలిసిపోయి అఘోరిస్తున్నాం ఇన్నాళ్ళు. అసలు ఏదో తెలుసుకో. స్వరూపమైన ఆత్మగా ఎవరు వ్యాపించి ఉన్నారో వాడే నారాయణుడు అని తెలుసుకుని అతనిపై ప్రీతి కలిగి ఉండు. దీనివల్ల బలం ఏర్పడుతుంది. సర్వభూతమునందు దయ సుహృద్భావములు, ప్రతి భూతకోటి పట్ల దయ కలిగి ఉండాలి. సుహృద్భావం అంటే ప్రతి వారి పట్ల మంచి మనస్సు కలిగి ఉండాలి. ప్రతివారు అనగానే మానవులనే కాదు, సర్వజీవులు. సర్వ ఉపాధులలో చైతన్యం పరమాత్మే కనుక నీకు పరమాత్మ యందు భక్తి బలపడాలంటే ఒకటి నేర్చుకో. పరమాత్మ నామమో రూపమో లీలలో గుణములో స్మరించి వాటి యందు ప్రీతి కలిగి ఆ పరమాత్మే సర్వమయ్యని అనే అతనే వ్యాపించి ఉన్నారన్న ఎరుక సాధనలోకి తెచ్చుకుంటూ సర్వభూతకోటి పట్ల దయా రూతనే భావాలు అలవాటు చేసుకోవడమే. ఇది ప్రహ్లాదుడి ఫిలాసఫీ అని తెలుసుకోండి. భాగవత ధర్మం అంతా దయా సుహృత్ అనే దాని మీదే ఆధారపడి ఉందిట. ఇది పట్టుకుంటేనే భాగవతం. అందుకు ప్రహ్లాదుడి యొక్క అద్భుతమైన హృదయం ఇది. అత్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ భక్తుడి లక్షణం చెప్తున్నారు. భక్తికోటికి భక్తుడికి ప్రాణికోటి పట్ల ద్వేషభావం ఉండదు. మరి ఏ భావం ఉంటుంది? మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. సమత్వం కలిగి ఉంటాట వాడే భక్తుట. అతను నాకు అత్యంత ప్రీతిప్రాత్రుడు అని యో మద్భక్తస్య మే ప్రియ అని పరమాత్మే చెప్తున్నాడు. ఆయన చేత మనం ప్రీతిపాత్రులు అనిపించుకునే ప్రయత్నం మనం ఏమిటి చేస్తున్నాము? భగవద్గీత 12వ అధ్యాయం చూసుకోవడమేనండి. నేనెంతవరకు ప్రగతిలోకి వచ్చానని మనం పరిశీలన చేసుకోవచ్చు. భక్తి ప్రపంచానికి బోధిస్తే అంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఇంకొకటి ఉంటుందా? అలాంటి భక్తుడి వల్ల వాడు క్షేమంగా ఉంటాడు, వాడి వల్ల సమాజానికి క్షేమం కలుగుతుంది. ఇదేదో వృద్ధుల కాలక్షేపం అనుకున్నప్పుడే ఒకటి వల్ల ఒకరికి హింస జరుగుతూనే ఉంటుంది. హింస పోగొట్టుకోవడానికే ప్రధానమైన మార్గం భక్తి మార్గం. నీ పాద కమల సేవై నీ పాదార్చకుల తోడి నియ్యము నితాంతాపార భూతదయను తాపస మందార నాకు దయసేయగదే అని సుధాముడు కృష్ణుణ్ణి కోరుకున్నాడుట. మూడింటిని గట్టిగా అడిగాడు. నీపై భక్తి, నీ భక్తులతో సాంగత్యం, సర్వభూతములందు దయా సుహృద్భావం. ఎందుకంటే భక్తి కలిగిందని భక్తి లేని వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఉన్న భక్తి కాస్త ఓడిపోతుంది. ఇదే భక్తి ఉన్నవాళ్ళతో తిరుగుతుంటే భక్తి కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. అవే భావాలు ఉన్న వారితో తిరిగితే అవే భావాలు వస్తాయి. భగవత్ పాదార్చకులతోడి నెయ్యం, ఇది ఒకటి ముఖ్యమైనది. ప్రేమరూప ప్రియంకరి, ప్రేమ అమ్మవారి స్వరూపం కూడాను, భగవంతుణ్ణి ప్రేమించు అని చెప్తున్నారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్ వినశ్యస్తం వినశ్యంతం యహ పశ్యతి న పశ్యతి. అంతటా భగవంతుడే ఉన్నప్పుడు ఏ ప్రాణిని హింసించినా ఆయనకే వెళుతుంది. ఇదొక్కటే తెలుసుకుంటే సర్వభూత కోటి పట్ల అద్వేష సర్వభూతానా మైత్ర కరుణయేవచ కలుగుతాయి. ప్రహ్లాదుడి యొక్క బోధ అంతటికీ మూల సూత్రం భగవంతుడి యందు రతి, సర్వభూతముల యందు ప్రేమభావము, రెండూ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏదో దీనబంధు దయాబంధు అని బిరుదులు ఇస్తారని కాదు. వీళ్ళని గుర్తించకపోయినా పర్వాలేదు, నారాయణుడు గుర్తిస్తున్నాడు. అందుకే ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని కూడా చెప్పారు. హరి సంతసించిన అలభ్యం వెయ్యది లేదు. ఆయన సంతోషిస్తే అటుపై ఏది అసాధ్యమన్నది ఉండదు. అందుకే వాళ్ళు నన్ను ఎన్ని హింసలు పెట్టినా నాకు ఎందుకు తగలలేదు అంటే హింసించే వారిలో కూడా ఈశ్వరునే చూశాను కనుక అని ప్రహ్లాదుడు చెప్తున్నట్ట. వాళ్ళు ఆయుధం ఎత్తితే దాని పని పదునైన శక్తి కూడా నాకు విష్ణువుగానే కనబడింది. అంతటా విష్ణువునే చూశాను, అన్నింటిలోంచి విష్ణువే రక్షించాడు అని అద్భుతమైన మాటలు విష్ణు పురాణంలో చెప్తాడు. ఇది ఆయన చెప్పిన మొత్తం గీతకి అద్భుతమైన ముగింపు. శంకర భగవత్పాదుల వారు దీని విష్ణు సహస్రనామ భాష్యం రచించినప్పుడు ఉదాహరించారు. సమయజ్ఞో హవిర్హరిహి. సమయజ్ఞుడు అంటే సమయము తెలిసినవాడు అని చాలామంది అర్థం రాశారు. అంటే టైం సెన్స్ ఉన్నవాడు, ఎవరికి ఏ సమయంలో ఏమి చెయ్యాలో తెలిసినవాడు అని ఒక అర్థం. సమత్వమనే యజ్ఞం నారాయణుడి రూపం, ఇది ఇంకొక అర్థం. యజ్ఞమే ఈశ్వరుడు. యజ్ఞం అంటే భగవదర్పణగా చేసే సత్కర్మకి యజ్ఞము అని పేరు. ఆ సత్కర్మ రూప యజ్ఞమే విష్ణువు. గొప్ప సత్కర్మ ఏంటంటే సమత్వమే యజ్ఞం. శంకరుల వారు ఈ మాట కూడా చెప్పారు. అసార సంసార వివర్తనేషు మాయాత తోషం ప్రసభం బ్రవీమి సర్వత్ర దైత్యా సముపా సమతాముపేత సమత్వమారాధన మచ్యుతస్య. ఇది విష్ణు పురాణంలోదే. సమత్వమే అచ్యుతునికి ఆరాధన, సమత్వమే విష్ణు పూజ. ఇలాంటి భారతీయ సంస్కృతిక సమానత్వం గురించి మనక ఇతరులు బోధిస్తున్నది సమత్వం గురించి ఈనాడో చెప్పారు. ఈ సమత్వం అనే దాన్ని కూడా కొంచెం గట్టిగా పట్టుకోవాల్సిందే. సమం అంటే అర్థం, సమత్వం అంటే కామన్. సమత్వాన్ని తెలుసుకోవడమే కామన్ సెన్స్. మనం అంటూ ఉంటాం కామన్ సెన్స్ లేదా అని, అసలు లేనిదే అది. కామన్ సెన్స్ ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళమే కదండి. జనరల్ మరియు పర్టికులర్ అంటాం, జనరల్ నాలెడ్జ్ కావాలంటాం, అది ఉంది అనుకుంటాం, అదే కామన్ సెన్స్ అన్న. ఉపాధిలో భేదాలు ఉన్నాయి. ఇది స్త్రీ, వాడు పురుషుడు, నావాడు, వీడు పైవాడు, ఇవన్నీ దేహాల వల్ల ఏర్పడుతున్నాయి. కానీ వీటన్నింటిలో కామన్గా ఉన్నదేంటి? నారాయణుడే. ఇది తెలుసుకుంటే చాలు, నేను అన్నా నారాయణుడు అన్నా ఒక్కటే, అదే కామన్ సెన్స్. అందరినీ చూడడం, ప్రాక్టీస్ చేయాలి. ఒకళ్ళు తిట్టవచ్చు, ఒకళ్ళు పొగడవచ్చు, కానీ పొగడబడడం అనేది శబ్ద చైతన్యం, తిట్టబడడం అనేది శబ్ద చైతన్యం, రెండూ విష్ణువే. ఇలా గ్రహించగలిగితే తిట్టేవాడికి కూడా పొగడబుద్ధి వేస్తుందిరా. ఎందుకంటే వారి చైతన్యం విష్ణువని పోల్చుకున్నావుగా, అక్కడ కూడా ఆయన నీకు అనుకూలంగా మారుతాడు. ప్రతి దానిలో పరమాత్మను భావించి తర్వాత దర్శిస్తావు. ముందు భావం, తర్వాత దర్శనం. శాస్త్ర సహాయంతో భావిద్దాం. మనకింకా దర్శన శక్తి వరకు రాలేదు కదా. మనం అందరిలో పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. ఇదే మొత్తం ప్రహ్లాద చరిత్ర రహస్యం. ప్రహ్లాదుడిది సమత్వం, హిరణ్యకశిపుడిది అసమత్వం. ఈ రెండింటి మధ్య ఘర్షణ, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి వచ్చిన గొడవ అంతా ఇంతే. హిరణ్యకశిపుడు రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, చీకట్లో చావకూడదు, వెలుగులో చావకూడదు, ఇలా రెండేసి చెబుతూ వచ్చాడు. అంతా అసమమే. రెండింటిలో సమానంగా కూడా ఒకడున్నాడు. ఆ సమంగా ఉన్నవాడినే పట్టుకున్నాడు ప్రహ్లాదుడు. ఈ రెండింటి మధ్య ఘర్షణే ప్రహ్లాద చరిత్ర. సమత్వం పట్టుకున్నవాడికి రాగద్వేషాలు ఏమీ లేవు. పైగా గురువులు మాట అంటారట, నీకు మేము రాజనీతి చెప్తున్నాం అన్నారట. రాజనీతి అంటే ఏమిటి అని అడిగితే సామధాన భేద దండోపాయాలు రాజనీతిలో చెప్తారు. సామధాన భేద దండోపాయాలు ఎవరితో చేస్తారు? ఒక శత్రువు ఏర్పడ్డాడు అంటే వాడిని లొంగ తీసుకునే ఉపాయాలు నాలుగు రకాలుగా ఉంటాయట. ముందు శత్రువుకు మంచి మాటలు చెప్పి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు, అదే సామం అంటే. ఒకవేళ లొంగలేదనుకో వాడికి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం, ఇదే దానం అంటే. సామధానాలకు లొంగకపోతే బెదిరించు, దానికి లొంగకపోతే దండించు. ఇలా శత్రువును లొంగ తీసుకోవాలి. కనుకనే రాజైన వాడికి, పాలకులైన వారికి మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు మూడు రకాల వారు ఉంటారు. రాజైన వాడికే కాదు అందరికీ ఉంటారు. ఈ రాజనీతే రాక్షస గురువులు ప్రహ్లాదునికి చెప్తున్నారు. మిత్రులు, అమిత్రులు, ఉదాసీనులు మూడు రకాల వాళ్ళు ఉంటే తనకు అనుకూలమైన వర్గం, ప్రతికూలమైన వర్గం ఏమీ పట్టని వాళ్ళు. మిత్రులతో ఎలా ప్రవర్తించాలి, ఆ మిత్రత్వం ఎలా పెంచుకోవాలి, శత్రువుని ఎలా లొంగ తీసుకోవాలి, ఉదాసీనులను కూడా ఎలా మనకు అనుకూలం చేసుకోవాలి, ఈ మెలకులు అన్నీ చెప్తామన్నారట. ఎందుకు అన్నాడు ప్రహ్లాదుడు. వీడు నీకు మిత్రుడు, వాడు అమిత్రుడు అని లేదయ్యా, నాకు మిత్ర అమిత్ర అనేటువంటి దృష్టే లేదు. అంతటా నారాయణ్ణి చూసేవాడికి ఒక దాని మీద రాగము, ఒక దాని మీద ద్వేషము ఉండవు. నారాయణుడిపై భక్తి మాత్రమే ఉంటుంది. మీ రాజనీతి నాకు చెల్లదు అన్నాడు ప్రహ్లాదుడు. అలాంటి మహానుభావుడు ప్రహ్లాద చరిత్ర అంతటికీ మరో పేరు పెట్టాలంటే సమత్వమారాధన అచ్యుతస్య అని పెట్టాలి. మొత్తం ప్రహ్లాద గీతకి సారభూతమైన వాక్యం. విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు చేసిన ఉపదేశంలో ఆఖరి వాక్యం ఇది. సమత్వమారాధన అచ్యుతస్య భగవద్గీతలో కూడా ఇలాంటి శ్లోకమే వాడారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్య వినశ్యంతం యః పశ్యతి న పశ్యతి. పరమేశ్వరునైన నేను అన్నింటి యందు సమముగా వ్యాపించి ఉన్నాను. నశించే లక్షణం కలవాట్లో నశించని వానుగా ఉన్నాను. నశించే లక్షణములు అంటే శరీరాది ఉపాధులు, వాటి యందు నశించని చైతన్యంగా ఉన్నాను. ఈ సమత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో అతనే తెలుసుకున్నవాడు, మిగిలిన వారు అజ్ఞానులే. తెలుసుకున్నవాడే జ్ఞాని అని ఎన్నో చోట్ల స్వామి భగవద్గీతలో చెప్పాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తివి హస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సమత్వాన్ని చూసేవాడికి సుఖము దుఃఖము లేదు, లాభము నష్టము లేదు, అంటే ద్వంద్వములు లేవు. ద్వంద్వము లేని స్థితిలో ఉంటాడు. ఇదే ద్వంద్వాతీతో విమత్సర అని ఇంకొక చోట చెప్తాడు స్వామి. ఇది భక్తి యొక్క పండిన దశ. అప్పుడు సమత్వం సహజంగా ఉంటుంది. అది తెచ్చుకున్న సాధనలో మాత్రం ఎప్పటికప్పుడు దుఃఖానికి లోనైనా సుఖానికి లోనైనా మన మనస్సుని మనమే హెచ్చరించుకుంటూ సమత్వానికి తెస్తూ ఉండాలి. అటు ఇటు తూగిపోకూడదు, బ్యాలెన్స్ అని అర్థం చేసుకోండి. ఈ సమత్వాన్ని పిల్లలకి నేర్పండి. అప్పుడు వాళ్ళు ఎంత దృఢంగా ఉంటారో ఆలోచించండి. అట్టి వ్యక్తిత్వం శాంతిని ఇస్తుంది. వేదాంతం అనేది అర్థం కాదని మనం ఫిక్స్ అయిపోయాం కనుక అర్థం కాదు, కావాలనుకుంటే తప్పకుండా అర్థం అవుతుంది. రాక్షస పిల్లలు ప్రహ్లాదుణ్ణి ఇలా చెప్తే అడిగారట, ఎంత అద్భుతంగా చెప్పావు, చాలా బాగుంది అన్నట. వాళ్ళకి ఇన్నాళ్ళు గురువులు చెప్పిన పాఠాల కంటే ఇదే నచ్చింది. నువ్వు చెబుతున్నటువంటి జ్ఞానం చాలా బాగుంది, కానీ ఇంత జ్ఞానం ఎప్పుడు నేర్చుకున్నావు? నీ వయస్సు ఎంత? ఎన్ని శాస్త్రాలు పరిశీలిస్తే ఇంత జ్ఞానం వస్తుంది? ఇదంతా ఎలా నేర్చుకున్నావు? ఒకవేళ నీకు వంశపారంపర్యంగా వచ్చిందంటే దానికి అవకాశం లేదే. మీ నాన్నగారు మీ ఇంటి అసలు ఎంత మాత్రం ఈ జ్ఞానం కలగనివ్వడు, శ్రీహరిని తెలియనివ్వడు. ఒకవేళ గురువులు చెప్పారా అంటే నీతో పాటు మేము ఉన్నాం, పొరపాట్లు కూడా వీటిలో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకెవరైనా చెప్పారా అంటే మీ ఇంట్లో నువ్వు ఉన్న చోటికి ఇంకొకరు వచ్చే దమ్ము ఇంకొకరికి లేదు. మీ నాన్న శాసనాన్ని ఎవడు అతిక్రమించగలడు? నీకు ఎక్కడి నుండి ఇంత జ్ఞానం వచ్చింది అని ప్రహ్లాదుని స్నేహితులు ప్రహ్లాదుని అడిగారట. అప్పుడు గురుకృప వల్ల అన్నట్ట. నీకు గురువా, ఎవరాయన అని అడిగారట. అప్పుడు తన గతాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. తన తల్లి అయిన గయాదువు గర్భంలో ప్రహ్లాదుడు ఉన్న సమయంలో హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడు. హిరణ్యకశిపుని తపస్సు దేవతల్ని లోకాల్ని పీడించడానికే. అప్పుడు లోకక్షేమం చూడటం తన కర్తవ్యమైన ఇంద్రుడు శత్రుశేషం ఉంచుకోకూడదు గనుక హిరణ్యకశిపుడు ఎలాగూ తపస్సులో కూర్చున్నాడు. ఇంకా వాడికి పుట్టబోయేవాడి వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని భావించి ఇంద్రుడు దేవతలతో సహా హిరణ్యకశిపుని యొక్క రాజధానిపైకి దండయాత్రకు వెళ్ళి అక్కడున్న రాక్షసులందరినీ తరిమి కొట్టాడు. అప్పుడు ఈమె వద్దకు వచ్చాడు. ఆమె కడుపులో కూడా శత్రుపుత్రుడే ఉన్నాడు గనుక శత్రుశేషం ఉంచకూడదు, కానీ గర్భవతిని సంహరించకూడదు గనుక అందుకు ఆమెను బంధించి తీసుకుపోతున్నట్ట. ఇలా వెళుతూ ఉండగా త్రోవలో మహానుభావుడు నారదుల వారు ఎదురుపడి, ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని అని అడిగారట. నన్నేం చేయమంటావు, పాలనాధర్మంలో ఇదొకటి ఉన్నది, లోకక్షేమం కోసం మనకు శత్రువైనటువంటి వాడి శేషం ఉంచకూడదు కదా అన్నాడు ఇంద్రుడు. దేవతలకి భక్తులకి కూడా ఎంత తేడా ఉందో చూసారా? సమత్వం అనే స్థితి దేవతాబుద్ధి కంటే గొప్పదని అర్థమవుతుంది కదా. అప్పుడు నారదు నా కడుపులో ఉన్నవాడెవడో చెబుతూ, నువ్వు అజ్ఞాన పని చేస్తున్నావు, మీ అందరినీ రక్షించడానికి పుట్టబోయేవాడు ఆమె గర్భంలో ఉన్నాడు, ఆయన ఎవడనుకున్నావు అంటూ నారదుడు, ఆ కడుపులో ఉన్నవాడు ఎవరో చెబుతున్నట్ట. ఇది మొత్తం ప్రహ్లాదుడి తత్వాన్ని అందిస్తున్న అద్భుతమైన పద్యం. ఈ వారం ఇంతవరకే చెప్పుకుందాం, మళ్ళీ వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
బామ్మగారు ముచ్చట్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రెండవ భాగంలో భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగీ ప్రాప్యని వర్తతే. అర్థం: బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. అగ్ని ప్రకాశము, పగలు, శుక్లపక్షము. 6 నెలల ఉత్తరాయణం ఏ మార్గమునందుగలవో ఆ మార్గమును వెళ్ళుటకు అర్హత గల యోగులను ఆయా అభిమాన దేవతలు కొనిపోయి బ్రహ్మపదమునకు చేర్చెదరు. అట్లే సకామ కర్మయోగులు ధూమల మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. మరణము పెదప వీరు క్రమముగా రాత్రి కృష్ణపక్షము దక్షిణాయన అభిమాన దేవతలచే కొనిపోబడి స్వర్గాది లోకములకు చేర్చబడుదురు. అతడు చాంద్రమస జ్యోతిని పొంది అంటే శుభకర్మల ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. వివరణ: అగ్ని అనగా అభిమాన దేవత. ఈ దేవతను అర్చి అని ఉపనిషత్తులు పేర్కొనినవి. ఈ అగ్నిస్వరూపము దివ్యము, ప్రకాశమయము. పృథ్వీపైనను సముద్రములతో సహా అన్ని ప్రదేశముల యందును ఇతనికి అధికారం కలదు. ఉత్తరాయణ మార్గమునందు పోవుటకు అర్హులైన వారికి దినాది దేవతతో సంబంధం ఏర్పరచుటయే ఇతని పని. ఉత్తరాయణ మార్గము ద్వారా వెళ్ళుటకు అర్హుడైన ఉపాసకుడు రాత్రి ఎందు మరణించినచో అతనిని అగ్ని తన అధీనమునందుంచుకొని ఉదయముననే దినాది దేవతకు అప్పగించను. అహ అను పదం దినాది దేవతను సూచించను. ఇతడు అగ్ని అధిదేవత కంటేను మిక్కిలి దివ్యము ప్రకాశవంతము. భూమి ఆకాశముల మధ్యగల వాయుమండలం ఇతని అధికారములో నుండును. ఉత్తరాయణ మార్గమును వెళ్ళు ఉపాసకులకు శుక్లపక్షాభిమాన దేవతతో సంబంధం ఏర్పరచుటే ఈ దేవత పని. ఉపాసకుడు కృష్ణపక్షమును మరణించినచో అతనిని శుక్లపక్షము వచ్చే వరకు తన అధీనములో ఉంచుకొనను. శుక్లపక్షమును మరణించి యోగిని నేరుగా తన సరిహద్దు వరకు కొనిపోయి శుక్లపక్షాభిమాన దేవతకు అప్పగించును. శుక్ల అను పదము శుక్లపక్షాభిమాన దేవతను సూచించును. అంతరిక్షమునందు ఇతనికి అధికారం ఉండును. అంతరిక్షమునందు ఒక పగలు భూలోకములో ఒక పక్షము, అట్లే అక్కడ ఒక రాత్రి భూలోకములో ఒక పక్షము అగును. తన అధీనమునకు వచ్చిన వారిని ఉత్తరాయణ అభిమాన దేవతకు అప్పగించును. సాధకుడు దక్షిణాయనములో తన అధీనమునకు వచ్చినచో వారిని ఉత్తరాయణం వచ్చే వరకు ఉంచుకొని అప్పుడు అప్పగించను. ఉత్తరాయణం అనగా సూర్యుడు ఉత్తర దిశ యందు ప్రయాణించు 6 నెలల కాలము. అంతరిక్షము పైనున్న లోకములన్నీను ఈ ఉత్తరాయణాభిమాన దేవత అధికారములో ఉండును. ఇక్కడ 6 నెలల పగలు 6 నెలల రాత్రిగా ఉండును. పరంధామములకు చేరు అర్హత గలవారిని తమ సీమను దాటించి సంవత్సరాభిమాన దేవతకు అప్పగించును. అచ్చటి నుండి సూర్యలోకమునకు, అచ్చటి నుండి క్రమముగా ఆదిత్యాభిమాన దేవత, చంద్రాభిమాన దేవత, పిదప విద్యుదభిమాన దేవతల అధీనమునకు చేర్చబడును. అచ్చటికి భగవానుడు పరంధామనము నుండి పారిషదులు వచ్చి పరంధామనముకు కొలిపోవుదురు. ఆ యోగికి భగవదైక్యము సిద్ధించును. ఇక్కడ చెప్పబడిన చంద్రాభిమాన దేవతకు చంద్రునితో సంబంధము లేదు. ఇక్కడ బ్రహ్మవిద అను పదము పరమాత్మ ప్రాప్తి నిందిన జ్ఞానులైన మహాత్ములను సూచింపదు. భగవంతుని సగుణ నిర్గుణ గుణ ప్రభావ స్వరూపములను శాస్త్రముల ద్వారాను గురువుల ద్వారాను తెలుసుకున్న ఉపాసకులను సూచించను. ఇచ్చడు బ్రహ్మమని పదము సగుణ పరమేశ్వరుని గురించి తెలుపును. పరంధామము చేరి అతను భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నట్టే భగవత్ ప్రాప్తి అగును. ఇక రెండవ మార్గం ధూమ మార్గము. ధూమ అనగా ధూమాది దేవత, అంధకారం యొక్క అధిష్టాన దేవత అంటాట. అగ్ని అభిమాన దేవత వల్లే దీని అధికారం. సముద్రముతో కూడా భూమండలంతటను కలదు. దక్షిణాయన మార్గగాములను రాత్రి అభిమాన దేవత వద్దకు చేర్చుట దీని పని. వీరు పగటి కాలమును మరణించినచో వారిని తన అధీనమును దుంచుకుని రాత్రి రాగానే రాత్రి అభిమాన దేవతకు అప్పగించను. రాత్రి వేళ చనిపోయిన వారిని నేరుగా రాత్రి అభిమాన దేవతకు అప్పగించను. ఈ విధంగానే రాత్రి అభిమాన దేవత, కృష్ణపక్షాభిమాన దేవత, దక్షిణాయాభిమాన దేవత, అగ్ని దిన శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతల వలె ధూమ్రమార్గగాములను పితృలోకాభిమాన దేవత వరకు చేర్చుదురు. పితృలోకాభిమాన దేవత సాధకుని ఆకాశాభిమాన దేవతకు అప్పగించను. ఆకాశాభిమాన దేవత అతనిని చంద్రలోకమునకు చేర్చును. ఇట్లే పుణ్యాతిశయవశమున బ్రహ్మలోకం వరకు వెళ్ళవచ్చును గాని అవి పునరాగమశీలములు. ఈ దక్షిణాయన మార్గమున పుణ్యమార్జించిన వారు సకామ యజ్ఞయాగాదులు చేసిన యోగులు, యోగవశులు కూడా చంద్రలోకమును, ఇతర ఊర్ధ్వలోకమును చేరుదురు. చంద్రలోకాభిమాన దేవత యొక్క స్వరూపము ప్రకాశమయము మరియు శీతలము. ఈ తేజోమయ రూపమునే జ్యోతి అందురు. అట్టి స్వరూపమును పొందుటే చంద్రజ్యోతిని పొందుట అగును. అచ్చటికి చేరిన యోగి శీతలము తేజోమయమైన శరీరం పొంది పుణ్యఫలములైన దివ్య భోగములను అనుభవించను. నియమిత సమయము సమాప్తమైనంతనే అతడు చంద్రలోకము నుండి ఆకాశమును ప్రవేశించి వాయు రూపము పొంది ధూమ్రాకారమును పొంది ఆవిరిగా మారి పిమ్మట మేఘమయ్యి జలరూపమున భూమికి చేరును. గోధుమలు, జొన్నలు, తెల్లలు, మినుములు మొదలగు బీజములందు కానీ వనస్పతులు ఎందు కానీ ప్రవేశించను. వాటి ద్వారా పురుషుని వీర్యమునందు ప్రవేశించి స్త్రీ యోనిలో చేరును. తన పూర్వకర్మానుసారము అర్హముగా యోనిని పొంది మరల జన్మించును. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.